ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయమేడి విన్న తండ్రి, ఉదయకాల ముందు మీ పరిశుద్ధమైనటువంటి సన్నిధిలోనికి వచ్చి వాక్యమును ధ్యానించవలనని మేము ఇచ్చి ఉంటుండగా, మీ యొక్క ఆత్మచేత మా యొక్క హృదయములో మీ కార్యమును జరిగించండి. మేము నేర్చుకునేటువంటి వాక్యము మా హృదయములో పనిచేయనట్లుగాను ప్రభువా, దానిలో ఇమిడి ఉన్నటువంటి గూఢమైనటువంటి అర్థమును మేము గ్రహించుకొని దానిని మా యొక్క జీవితములకు అన్వయించుకునేటువంటి వారినిగా మమ్మల్ని చేయండి. క్రీస్తునామందు వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి, మీ యొక్క ప్రార్థనలను బట్టి నేను బాగానే ఉన్నాను. మీరంతా కూడాను ప్రభువులో దినదినాభివృద్ధి చెందుతున్నారని ఆశిస్తున్నాను. ఈ దినమందు కీర్తనల గ్రంథము 4వ అధ్యాయమును గురించి ధ్యానించవలనని నేను ఆశిస్తున్నాను. అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమిము. ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడవు నీవే. నీవే నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించుము. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానంగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకించును. భయము నుండి పాపము చేయకుడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరకుండుడి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. మాకు మేలు చూపు వాడెవడని పలుకువారు అనేకులు. యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయుము. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును. నేను ఒంటరిగా నుండినను, నీవే నన్ను సురక్షితంగా నివసింపచేయుదువు. సందర్భమును బట్టి మనము పాటలను రాయటం అనేటువంటిది గమనించవచ్చు. పెళ్లికి వ్రాసేటువంటి పాటలు ప్రత్యేకమైనటువంటివి ఏమైనా ఉన్నట్లయితే అక్కడ ఆ ప్రత్యేక పాటను పెళ్లికి అన్వయిస్తూ, పెళ్లి చేసుకుంటున్నటువంటి వారికి అన్వయిస్తూ అక్కడ రాసే విధంగా ఆ పాట ఉంటూ ఉంటుంది. అదే విధంగా ఏదైనా సంఘం యొక్క వార్షికోత్సవం జరుగుతున్నట్లయితే అక్కడ రాసేటువంటి పాట ఆ సంఘమునకు సంబంధించినటువంటిదై, ఆ వార్షికోత్సవమునకు సంబంధించినటువంటిదై ఉంటూ ఉంటుంది. ఈ విధంగా వ్రాయబడినటువంటి పాట అనేటువంటిది చెప్పబడే విషయం అనేటువంటిది సందర్భమునకు సంబంధించినటువంటిదై ఉండటం మనం అనేక సార్లు గమనిస్తూ ఉంటాం. ఇప్పుడు దావీదు రాసినట్లు చెప్పబడుతున్నటువంటి ఈ యొక్క కీర్తన మనకు ఏ సమయంలో వ్రాయబడిందని బైబిల్ పండితులు చెప్తూ ఉంటారంటే, ఏదో ఒక గొప్ప విపత్తు, బహుశా కరువేమో అని అంటారాళ్ళు, సంభవించినప్పుడు ఆ విపత్తు కారణంగా ప్రజలు యెహోవా దేవుణ్ణి విడిచివేసి సహాయం కోసమని కనాను దేవతల వైపు తిరుగుతున్న సమయంలో దాని నుండి విమోచన కోసం చేసినటువంటి ప్రార్థన అయి ఉండవచ్చు ఇది అని బైబిల్ పండితులు చెప్తూ ఉంటారు. అంటే ప్రజలంతా కూడా యెహోవా దేవుణ్ణి విడిచిపెట్టేసి ఆ అవసరమైనటువంటి సమయంలో సహాయం కోసం మోగ విగ్రహములైనటువంటి కనాను దేవతల వైపు తిరుగుతున్న సమయంలో దాని నుండి విమోచన కోసం దావీదు రాజు చేసినటువంటి ప్రార్థన ఇది అని బైబిల్ పండితులు చెప్తూ ఉంటారు. ఈ కీర్తన 3వ అధ్యాయమును పోలి ఉంటుంది. ఎంత కష్టంలో ఉన్నా దేవునిపై నమ్మకంతో ఆయన సహాయం కోసం మనఃపూర్వకంగా చేసే ప్రార్థనలు దేవుడు వింటాడని ఈ కీర్తన మనకు తెలియజేస్తున్నది. ఈ కీర్తనలో దావీదు మొదట దేవునితో మాట్లాడుతున్నాడు. 1వ వచనం మనం గమనిస్తే ఈ విషయం మనకు తెలుస్తున్నది. తర్వాత 2 నుండి 5 వచనముల వరకు మనుషులతో మాట్లాడుతున్నట్లుగా, అంటే దావీదు మనుషులతో మాట్లాడుతున్నట్లు మనం గమనించవచ్చు. తిరిగి 6 నుండి 8 వచనముల వరకు దావీదు దేవునితో మాట్లాడుతున్నట్లుగా మనం గమనించవచ్చు. ఈ విధంగా మొదట దావీదు దేవునితో, తర్వాత మనుషులతో, ఆ తర్వాత మళ్ళీ దేవునితో మాట్లాడుతున్నట్లుగా ఈ కీర్తన మనకు తెలియజేస్తూ ఉన్నది. భక్తిహీనులను దేవుని వైపుకు తిప్పేందుకు దావీదు ఈ కీర్తనలో కొన్ని పద్ధతులను వాడినట్లుగా మనం గమనించవచ్చు. అవి మొట్టమొదటిది, వారి పొరపాట్లను వారికి ఎత్తి చూపించటం అనేటువంటిది మొట్టమొదటిది. ఇది రెండో వచనంలో మనం చూడవచ్చు. ఇక మూడో వచనంలో తాను జవాబు పొందినటువంటి ప్రార్థనల గురించి చెప్తూ ఉన్నాడు. అంటే తాను ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనలకు ఏ రకమైనటువంటి జవాబులు తాను పొంది ఉన్నాడో గతంలో, దానిని గురించి చెప్తూ ఉన్నాడు. మూడవది వారిని హెచ్చరించటం. అంటే అక్కడ ఏ ప్రజలనైతే సంబోధిస్తూ ఉన్నాడో ఆ ప్రజలను హెచ్చరిస్తూ నాలుగవ వచనం, ఐదవ వచనంలో మనకు కనపడుతూ ఉన్నది. తర్వాత 7-8 వచనములలో వారికి సాక్ష్యం చెప్పటం అనేటువంటిది వాడుతున్నట్లుగా మనం చూడవచ్చు. ఈ విధంగా రకరకములైనటువంటి పద్ధతులను దావీదురాజు భక్తిహీనులైనటువంటి ఆ ప్రజలను దేవుని వైపుకు తిప్పేందుకు ఉపయోగిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇక మనం చదువుకున్నటువంటి 4వ కీర్తనకు వచ్చినట్లయితే మొదటి వచనంలో ఈ విధంగా వ్రాయబడినది, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేము, ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడవు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించుము అని దావీదు దేవునితో చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఈ వచనము దావీదు దేవునితో మాట్లాడుతున్నాడు. తన చుట్టూ అపనమ్మకాన్ని నిరాశను ప్రకటించేవారు ఉన్నప్పటికీ తన ప్రార్థనలను దేవుడు వింటాడని గతంలో ఎన్నోసార్లు దేవుని కరుణను అతడు అనుభవించిన వాడిగా ఆయన ఇప్పుడు కూడా నమ్మకంతో మొర్రపెడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దావీదు తన నీతికి ఆధారము దేవుడని చెప్తూ ఉన్నాడు. మన జీవితములలో మనము నీతిమంతులమని చెప్పుకునేటువంటి మనము, విశ్వాసులమని చెప్పుకునేటువంటి మనము, మనలో ఎంత నీతి ఉన్నది? అసలు నీతి అనేటువంటిది ఉన్నదా, లేకపోతే కపట హృదయం మాత్రమే ఉన్నదా? చాలా మంది నీతిమంతులము అని చెప్పుకునేటువంటి వారు, విశ్వాసులము అని చెప్పుకునేటువంటి వారు, ఆ విశ్వాసం మనకు తగినటువంటి రీతిగా లేకపోవటం అనేటువంటిది ఇదేమో అనేక మందిలో మనం చూడవచ్చు. పరిస్థితులు మారినట్లయితే, అక్కడ ఉన్నటువంటి సిచ్యుయేషన్ కొంత క్రిటికల్ గా ఉన్నట్లయితే, రకరకములైనటువంటి విధములుగా మాటలు మార్చేటువంటి వారు, రంగులు మార్చేటువంటి వారు, అవసరమైతే బుద్ధిహీనుల్లాగా లోకస్తులలాగా ప్రవర్తించేటువంటి వారు సహితము ఈ లోకంలో ఉంటూ ఉన్నారు. కాబట్టి మన నీతికి ఆధారమైనటువంటిది ఏది? నీవు దేవునిని నీ నీతికి ఆధారము చేసుకున్నావు అని చెప్తూ నీ యొక్క బ్రతుకులో అటువంటి నీతి అనేటువంటిది కనపడకపోయినట్లయితే నీవు దేవుని నామమును దూషణపాలు చేసేటువంటి వాడవై ఉన్నావు. కాబట్టి దేవుడు నీ యొక్క విషయంలో చర్యను తీసుకునై ఉన్నాడు. నా నీతికి ఆధారమగు దేవ అనే మాటలు కీర్తనకారుడు దేవుడే తనకు న్యాయం చేయాలని సూటిగా చేస్తున్నటువంటి విన్నపాన్ని సూచిస్తూ ఉన్నది. ఇరుకులో తనకు విశాలతను కలుగు చేసిన వాడు దేవుడని దావీదు స్వానుభవంలో గుర్తించాడు. మనము స్వానుభవం కలిగినటువంటి విశ్వాసులంగా ఉండగలుగుతున్నామా, లేకపోతే కేవలము ఏదో చర్చికి వెళ్ళి నామకా మనం చేయవలసినటువంటి ప్రార్థనలు, ఆ కుటుంబ సహితంగా మనం ఏదో సంస్కారములు చేయాలి కాబట్టి ఆ విధంగా వెళ్ళి ఆ సంస్కారములలో పాలు పొందేటువంటి వారంగా మనం ఉంటున్నామా? ఇరుకులో దేవుడు నీకు కలుగు చేసినటువంటి విశాలతను ఏనాడైనా నువ్వు చూసినటువంటి వాడుగా ఉన్నావా? ఆ సమయంలో ప్రార్థన చేయటం అనేటువంటిది సాధారణంగా ప్రతి ఒక్కరు చేస్తూ ఉంటారు. మనకు కష్టములు కలిగినప్పుడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మనకు ఆ కష్టములు తొలగించాలని ప్రార్థించేటువంటి వారు అనేక మంది ఉంటూ ఉంటారు. అయితే ఆ విశాలత దేవుడు కలుగజేసిన తరువాత నీవు కృతజ్ఞుడివై ఉంటున్నావా? ఆ సమయంలో నీవు చేసినటువంటి మొక్కుబడులను, ఆ సమయంలో నీవు చేసినటువంటి ప్రమాణములను దేవునికి చెల్లించేటువంటి వాడుగాను, ఆ ప్రమాణం ప్రకారము నడుచుకునేటువంటి వాడవుగాను, జీవించేటువంటి వాడవుగాను నీవు ఉండగలుగుతున్నావా? ఇరుకులు అనే పదము శత్రువులు పన్నినటువంటి ఉత్సులో చిక్కుకొనడాన్ని, లేకపోతే శత్రువులు చుట్టముట్టడాన్ని వర్ణిస్తూ ఉన్నది. ప్రతిదినము మనము జీవించేటువంటి యొక్క జీవితంలో మనలను అనేకమైనటువంటి చిక్కులు, సమస్యలు చుట్టుకుంటూ ఉంటాయి. అనేక మార్లు మనము మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగవలసినటువంటి అవసరత ఉంటూ ఉంటుంది. లోకస్తులకు వారికి నియమ నిబంధనలు అనేటువంటివి ఏమి ఉండవు కాబట్టి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ప్రవర్తించేటువంటి వారుగా, ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మాటను మార్చేటువంటి వారుగా వారు ఉండగలుగుతారు. అయితే దేవుని నమ్ముకున్నాను అని చెప్పేటువంటి నీవు ఆ కష్ట సమయములలో ఆ ఇరుకులలో దేవుని పక్షముగానే నిలబడేటువంటి వాడుగా నీవు ఉంటున్నావా? మనలను మనము పరీక్షించుకునవలసినటువంటి అవసరం ఉన్నది. దావీదు ఈ వచనములో తనను కరుణించి తను ప్రార్థన చేస్తున్నప్పుడు తన ప్రార్థనను అంగీకరించి జవాబునిమ్మని అడుగుతూ ఉన్నాడు, ప్రాధేయపడుతూ ఉన్నాడు. ఇట్ ఈస్ ఎ ప్రేయర్, ఇట్ ఈస్ ఎ రిక్వెస్ట్, నాట్ ఎ డిమాండ్. చాలామంది స్వనీతి పరులైనటువంటి వారు ప్రార్థనలోనికి వెళ్ళి వారి నీతినంతటినీ కనబరుచుతూ దేవునికి ప్రార్థించేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. వారి నీతి క్రియలను గురించి ప్రస్తావిస్తూ వారికి ఉన్నటువంటి ఆ యొక్క బలహీనతలను గురించి ఏమాత్రము ప్రస్తావించకుండగా వారు దేవుని నుండి డిమాండ్ చేసేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. కానీ చాలాసార్లు దేవుని యొక్క కరుణ నిమిత్తము, కటాక్షము నిమిత్తము, ఆయన కృప వలన వారు ఆ విధంగా ఉండగలుగుతున్నారని, అంటే విశ్వాస జీవితమును కాపాడుకొనగలుగుతున్నారనేటువంటి ఆ యొక్క థింకింగ్ లో వారు ఉండరు. వారు కేవలము మా నీతి వలన ఈ విధంగా మేము ఉండగలుగుతున్నాము అనేటువంటి ఆ యొక్క బుద్ధిహీనతలో ఉంటూ ఉంటారు. అది సరైనటువంటి పరిస్థితి కాదు. మనం ఎలా ఉంటున్నాము? స్వనీతి పరులమై ఉంటున్నామా? లేకపోయినట్లయితే దేవుని కృప వలన మనం నిలిచి ఉన్నాము అనేటువంటి ఆ యొక్క కృతజ్ఞత కలిగినటువంటి సరైనటువంటి భావంతో దేవుని యొక్క సన్నిధిలోనికి రాగలుగుతున్నామా? తన విన్నపానికి ప్రతిస్పందనగా దేవుడు తనను కాపాడటాన్ని కీర్తనకారుడు నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే అని చెప్తూ ఉన్నాడు. దేవుడు నీకు విశాలతను కలుగజేశాడు గతంలో, ఇప్పుడును కలుగజేయగలడు, ఇక ముందును కలుగజేయగలడు అనేటువంటి విశ్వాసము, నిరీక్షణ నీలో ఉండగలుగుతున్నదా? లేకపోతే పరిస్థితులను బట్టి, సమయమును బట్టి నీవు తత్తరపడేటువంటి వాడవుగాను దేవుని నుండి, విశ్వాసము నుండి తొలగిపోయి మనుషులను, లోక పద్ధతులను అనుసరించేటువంటి వాడుగా ఉంటున్నావా? మొదట్లో మనం చెప్పుకున్న విధంగా ఏదో ఒక గొప్ప విపత్తు జరిగినప్పుడు ఆ విపత్తు కారణంగా ప్రజలు యెహోవా దేవునిని విడిచి బుద్ధిహీనులుగా మారి మూగ విగ్రహములైనటువంటి కనాను దేవతల వైపు తిరుగుతున్న సమయములో దాని నుండి విమోచన కోసం దావీదు చేస్తున్న ప్రార్థనగా ఇది మనం చెప్పుకున్నాము. అంటే దేవునిని విడిచి అనేక మారులు మనము ఆయన యొక్క గొప్ప కార్యములను చూచినప్పటికీ, ఎన్నో విషయములలో మనం ఆయన యొక్క ప్రేమను అనుభవించినప్పటికీ, ఆయనను ఎంతో తొందరగా విడిచివేసి మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి వాటి యొక్క ప్రభావం వలన ఆయన నుండి దూరమైపోయేటువంటి వారంగాను, ఆయన పెట్టేటువంటి పరీక్షలలో నెగ్గేటువంటి వారంగా కాక నెగ్గనటువంటి వారంగా మనము మిగిలిపోగలము, అలాంటి పరిస్థితి మనలో ఉంటున్నదా? మనం పరీక్షించుకునవలసినటువంటి అవసరం ఉన్నది. ఇక రెండో వచనంలో, నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానంగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు అని దావీదు చెప్తూ ఉన్నాడు. 2 నుండి 5 వచనాలలో దావీదు మనుషులతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాము. ఇక్కడ దావీదు భక్తిహీనులను దేవుని వైపుకు తిప్పేందుకు వారి పొరపాట్లను ఎత్తి చూపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. చాలాసార్లు మనం ఇతరుల యొక్క పొరపాట్లను వారికి ఎత్తి చూపించేటువంటిది దేనికోసం అంటే, వారిని దెప్పి పొడిచేందుకు, హేళన చేసేందుకు, సమాజంలో వాళ్లను తలెత్తుకోకుండా చేసేందుకు, తోలనాడేందుకు, ఇలాంటి వాటి కోసం మనం ఉపయోగిస్తూ ఉంటాము. అయితే దావీదు వాటి గురించి ఇక్కడ ఈ ప్రజలను అలా చేయటం లేదు. అయితే వారి పొరపాట్లను వారికి ఎత్తి చూపించి ఆ పొరపాట్లను వారు సరిచేసుకునేందుకు వీలు కల్పించి దేవుని యొద్దకు తిరిగి రావాలని వారు తాను ఆశపడుతూ ఉన్నాడు. అంతే తప్ప తాను మనం సాధారణంగా చేసేటువంటి విషయాలైనటువంటి దెప్పి పొడవటం, ఏళన చేయటం, తోలనాడటం ఇలాంటి వాటికి ఉపయోగించట్లేదు. చాలా మంది ఈ దినములలో ఇతరుల యొక్క తప్పిదములు ఎత్తి చూపిస్తూ వాటితో సంబంధం ఉన్నటువంటి వారికి, సంబంధం లేనటువంటి వారికి సహితము వాటిని గురించి చెప్తూ, ఇతరులను తక్కువగా చేస్తూ వారిని వారు పొగుడుకునేటువంటి వారుగాను, పైకెత్తి చూపుకునేటువంటి వారుగాను ఉంటూ ఉన్నారు. ఒకవేళ దేవుని సేవ చేసేటువంటి వారు సహితము, పర్సనల్ వర్క్ చేసేటువంటి వారు సహితము కొన్నిసార్లు తాము ఇతరులకు ఎత్తి చూపించేటువంటి ఈ యొక్క పొరపాట్లు అనేటువంటివి ఎలా ఉంటున్నామంటే వారిని సరిచేసే నిమిత్తమై ఉంటున్నట్లుగా ఉండట్లేదు. అనేక సార్లు ప్రజల యొక్క మెప్పు కోరి వారు ఎవరి యొక్క కనుసన్నల్లో అయితే ఉన్నారో వారి యొక్క మెప్పు నిమిత్తమై వారు ఈ పనులు చేసేటువంటి వారుగా కనబడుతూ ఉన్నారు. అది సరైనటువంటిది కాదు. ఇక్కడ దావీదు ప్రస్తావించినటువంటి తప్పిదములు మనం చూచినట్లయితే, మొట్టమొదటిగా గౌరవమును అవమానముగా మార్చుట. అంటే మనుషులకు ఈ లోకములో గౌరవంగా బ్రతకాలనేటువంటి ఆశ ఉంటూ ఉంటుంది. అయితే మనుషులు కాబట్టి ఒక్కొక్కసారి వారు తప్పులు చేసేటువంటి వారుగా వారు ఉండవచ్చును. అయితే వారు తప్పులు చేసినప్పుడు వారు ఎటువంటి తప్పులైతే చేశారో అలాంటి తప్పులే మనము కూడా చేయగలము అనేటువంటి యొక్క గ్రహింపును కోల్పోయి, ఒకవేళ అంతకన్నా ఇంకా ఎక్కువ హీనమైనటువంటి ఘోరమైనటువంటి తప్పిదములు కూడా మనం చేయవచ్చు ఫ్యూచర్ లో. అయితే దానిని మనం గమనించుకోకుండా మన ఇష్టానుసారంగా వారిని అగౌరవపరచాలని, సమాజంలో వారు తలెత్తుకోకుండా చేయాలనేటువంటి ఉద్దేశం చేత అనేక మంది మనుషులకు ఉన్నటువంటి గౌరవమును అవమానంగా మార్చేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. ఇలాంటి పరిస్థితి నీలో ఉన్నట్లయితే దానిని మార్చుకునవలసినటువంటి అవసరం ఉన్నది. రెండవది, వ్యర్థమైనటువంటి దానిని ప్రేమించుట అనేటువంటిది. వ్యర్థమైనటువంటివి ఈ లోకంలో అనేకమైనటువంటివి ఉన్నవి. ప్రతి ఒక్కటి కూడా మెరుస్తూ మనకు పనికి వచ్చేటువంటిది గాను, మనకు సహాయపడేటువంటిది గాను, మనలను అపరకు వేరులనుగా చేసేటువంటిది గాను కనబడుతూ ఉంటుంది. అయితే అవన్నీ కూడాను బైబిల్ సెలవిచ్చినట్లుగా ఈ లోక సంబంధమైనటువంటివి. అవి ఈ లోకములో నీ ఉన్నంత కాలము అవి ఉన్నంత కాలం మాత్రమే ఉండేటువంటివి. నీవు ఉండవు, అవి కూడా ఉండవు అని బైబిల్ సెలవిస్తూ ఉన్నది. వాటితో ప్రయోజనం లేదు కాబట్టి నిత్యము ఉండేటువంటి వాటిని గురించి దేవుడు సెలవిచ్చి వాటిని సంపాదించుకునవలనని మనకు తెలియజేస్తూ ఉంటే, మనకు ఉన్నటువంటి ఈ యొక్క దృష్టి చొప్పున, మనకున్నటువంటి ఈ యొక్క అవగాహన చొప్పున మనము కేవలము మన కళ్ళ ముందు కనబడేటువంటి వాటికి, మనం తాగి చూడగలిగినటువంటి వాటికి, ప్రస్తుత కాలంలో మనలను కుబేరులనుగా చేయగలిగినటువంటి వాటికి మాత్రమే ప్రామినెన్స్ అనేటువంటిది ఇస్తూ 24 గంటలు వాటి కొరకే ప్రయాసపడేటువంటి వారంగా మనము ఉంటున్నాము. ఇక నెక్స్ట్, అబద్ధమైనటువంటి వాటిని వెతుకుట అనేటువంటిది. అబద్ధమైనటువంటి వాటిని వెతుకుట అంటే అది యాక్చువల్గా రియల్గా ఉండేటువంటిది కాదు. అది ఏదో మిథ్యగా ఉండేటువంటి వాటి నిమిత్తమే మనము ప్రయాసపడటం అనేటువంటిది మనం చేసేటువంటి పొరపాటుగా ఉంటూ ఉంటుంది. తర్వాత ఇవన్నీ కూడాను విశ్వాసులు అని చెప్పుకునేటువంటి వారిలో సహితము ఎన్నోసార్లు మనం చూస్తూ ఉంటాము. సరే, ఈ లోక సంబంధులైనటువంటి వారు, అన్యజనులైనటువంటి వారు వీటి గురించి ఎల్లప్పుడూ ఆలోచించేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. ఇవి మనలో దీర్ఘకాలికంగా ఉంటూ ఉన్నాయా? కొందరిలో ఇతరులను చూచి వారు మొదలు పెట్టేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. ఇతరులు కుబేరులు అవుతున్నారండి, మనం ఎందుకు కాకూడదు అని అప్పటి వరకు దేవుని పట్ల ప్రేమ, భక్తి, విశ్వాసము, కంటెంట్మెంట్ కలిగి బ్రతికేటువంటి వారు సహితము దేవుని విడిచిపెట్టి ఈ లోక సంబంధమైనటువంటి ధనాపేక్ష వలన వారు ఈ లోక సంబంధమైనటువంటి వ్యాపారములలోనూ మరి ఒక దానిలోనూ ప్రవేశించి తమను తాము ఏమీ లేనటువంటి, అంటే అంతకు ముందు ఉన్నటువంటి వాటిని సహితం కోల్పోయినటువంటి వారుగా తమను తాము చేసుకుంటూ నేను చూచాను. ఈ విధంగా మన పరిస్థితి అనేటువంటిది ఎన్నడూ ఉండకూడదు. నీ హృదయం సరిగా లేకపోయినట్లయితే వ్యర్థమైనటువంటి వాటిని, భ్రమ పెట్టేటువంటి వాటిని మాత్రమే నీవు అనుసరించేటువంటి వాడు గాను, వాటిలో కొనసాగేటువంటి వాడు గాను ఉంటా ఉంటావు. నీ హృదయము సరైనటువంటి రీతిగా ఉన్నట్లయితే వ్యర్థమైనటువంటి వాటిని వ్యర్థమైనటువంటి వాటిగా నీవు గుర్తించి వాటి నుండి తొలగిపోయేటువంటి వాడివై ఉంటూ ఉంటావు. విశ్వాసిని అని చెప్పుకుంటూ దేవుని మహిమార్థం కాకుండా గడిపేటువంటి జీవితం కేవలము వ్యర్థమైనటువంటిదిగా మిగిలిపోగలదు. ఇక్కడ నడులారా అనేటువంటి పదం వాడబడింది. ఇది కీర్తనకారునికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నటువంటి వారిని సూచిస్తున్నది. దావీదు వారిని శత్రువులుగా భావించి ఉండకపోవచ్చును, కానీ వారు మాత్రం దావీదును శత్రువునిగా చూచినట్లే చూస్తూ ఉన్నారని ఈ యొక్క వాక్యము మనకు తెలియజేస్తున్నది. ఎంత కాలము అనేటువంటి మాట ఒక వ్యక్తి సుదీర్ఘ కాలంగా కలత చెందినటువంటి స్థితిలో ఉన్నాడని మనకు తెలియజేస్తున్నది. కొన్నిసార్లు మనం అనుభవించేటువంటి శ్రమ అనేటువంటిది తక్కువ కాలం ఉంటూ ఉంటుంది, కొన్నిసార్లు ఎక్కువ కాలం అనేటువంటిది మనం శ్రమను అనుభవించేటువంటి వారమై ఉంటూ ఉంటాము. అయితే ఇది తక్కువ కాలంలో ముగిసినప్పటికీ, ఎక్కువ కాలంలో ముగిసినప్పటికీ నీవు నమ్మకస్తుడిపై దేవుని యొక్క సన్నిధిలో నిలిచి ఆయన యొక్క కృపలో ఎదుగుతూ ఆయన నీకు నేర్పిస్తున్నటువంటి విషయములన్నీ నేర్చుకునేటువంటి వాడవై విశ్వాసంతో ముందుకు సాగాలని దేవుడు మన పట్ల ఆలోచించేటువంటి వాడై ఆశ కలిగినటువంటి వాడై ఉన్నాడు. ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే నిన్ను నీవు ఆయనకు సంపూర్తిగా సమర్పించుకున్నప్పుడు మాత్రమే అది సాధ్యమయ్యేటువంటి విషయము. ఆ విధంగా మనము వాటిని సాధ్యపరచుకునేలాగున మన జీవితం మలుచుకునేటువంటి స్థితిలో ఉంటున్నామా? మూడవ వచనమునకు వచ్చినట్లయితే, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి, నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును అని దావీద్ చెప్తున్నాడు. ఇక్కడ దావీదు భక్తిహీనులను దేవుని వైపుకు తిప్పేందుకు తన మునుపు ప్రార్థనలు, అంటే మునుపు తను చేసినటువంటి ప్రార్థనలకు జవాబు దేవుడు అనుగ్రహించినటువంటి సందర్భాల గురించి చెప్తూ ఉన్నాడు. ఇలాంటి సందర్భాలు మనకు అసలు ఉన్నాయా? దేవుడు మనం ఆయన యొద్దకు వెళ్ళి ప్రార్థించినప్పుడు మనకు ఉన్నటువంటి శ్రమల నుండి, ఆయన ఇరుకుల నుండి తప్పించి మనకు జవాబు దయచేసినటువంటి ఆ సందర్భాలనేటువంటివి ఉన్నాయా? లేకపోతే మనం ఏమి ప్రార్థన చేయకుండగానే కేవలం ఆయన కృపచొప్పుననే మనకు ఆయన తన కృపలను అనుగ్రహించినటువంటి సందర్భములేనా? మనము ఒకసారి పరీక్షించుకునవలసి ఉన్నది. భూమి అంతటా దేవుడు తనను నమ్మేటువంటి వారిని తాను ఎరిగినటువంటి వాడై ఉన్నాడు. వారు మొరపెట్టగా ఆయన తప్పకుండా ఆలకించేటువంటి వాడై ఉన్నాడు. వారిని ఆయన నిరాశపరచడు గాని వారికి తగినటువంటి కాలమందు తాను జవాబును అనుగ్రహించేటువంటి వాడై ఉన్నాడు. ఈ జవాబు మనం కోరిన విధంగా అది ఉండకపోవచ్చు, కానీ ఆయన చిత్తానుసారమైనటువంటిదిగా మనకు మేలుకరమైనటువంటిదిగా అది ఉండవచ్చును. అది మనం క్రైస్తవ విశ్వాసులంగా ఎప్పుడును గుర్తించేటువంటి వారమై ఉండాలి. దావీదు తనను తాను దేవుని నమ్మిన వారిలో ఒకనిగా దేవుని చేత ఎరుగబడిన వ్యక్తిగా చెప్తూ వస్తూ ఉన్నాడు. దావీదు వలె మనము కూడాను ఆ విధంగా చెప్పగలిగినటువంటి స్థితిలో ఉన్నామా? నేను ప్రార్థన చేస్తే దేవుడు నా ప్రార్థనను ఆలకిస్తాడు, నేను మొరపెట్టగా ఆయన నాకు ఉత్తరమిస్తాడు అని కాన్ఫిడెన్స్తో మనం చెప్పగలిగినటువంటి విశ్వాసులంగా ఉండగలుగుతున్నామా? అలాంటి కడుగబడిన క్షమించబడినటువంటి హృదయము మనలో ఉంటున్నదా? ఈ వచనములో వాడబడినటువంటి ఏర్పరచుకొను అనేటువంటి పదము ప్రత్యేకపరచు అనే అర్థాన్ని తెలియజేస్తూ ఉన్నది. దేవుని అందు నీవు విశ్వాసం ఉంచినప్పుడు, దేవుని చేత నీవు ఎరగబడినప్పుడు నిన్ను దేవుడు ప్రత్యేకపరచి నిన్ను ఎరిగినటువంటి వాడై ఉంటూ ఉంటాడు. నిన్ను ఎరిగినటువంటి వాడుగా దేవుడు నీ ఎడల పూచి వహించేటువంటి వాడై ఉంటూ ఉంటాడు. నీవు ఆయన మార్గములలో నడుచుచు ఆయనకు ఇష్టడివై బ్రతుకుతున్నప్పుడు, ఆయన చిత్తమును చేయాలనేటువంటి కోరిక చొప్పున నీవు ముందుకు సాగేటప్పుడు ఆయన ఆ విషయంలో నీకు సహాయం చేసేటువంటి వాడై ఉంటూ ఉంటాడు. అంతేగాని నీ అంతటి నీవు పరుగులెత్తుచు నాకు అది కావాలి, ఇది కావాలి, అది చెయ్యి, ఇది చెయ్యి అని నువ్వు చేసేటువంటి ప్రతి మనవని ఆయన ఆలకించేటువంటి వాడుగా ఉండడు. ఆయన చిత్తానుసారంగా నీవు సాగేటప్పుడు, ఆయన చిత్తానుసారమైనవి తప్ప నీవు ఇతర విషయములను, ఇతర వస్తువులను, ఈవులను ఆశించేటువంటి వాడవుగా ఉండవు. ఆ విధంగా నీవు కొనసాగుతున్నప్పుడు దేవుని యొక్క పరిపూర్ణ చిత్తము నీలో జరగగలిగినటువంటి అవకాశము ఉంటూ ఉంటుంది. నాలుగవ వచనములో, భయమునుంది పాపము చేయకుడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసి ఊరుకొనుడి అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ 4-5 వచనములలో దావీదు భక్తిహీనులను దేవుని వైపుకు తిప్పేందుకు హెచ్చరిస్తూ ఉన్నాడు. హెచ్చరించటం అనేటువంటిది దేవుని కొరకు ఇతరులను త్రిప్పటంలో ఉపయోగించేటువంటి ఒక పద్ధతి అయి ఉన్నది. ఎవరైనా తప్పు మార్గంలో వెళ్ళిపోతున్నట్లయితే వారిని హెచ్చరించవలసినటువంటి అవసరము ఉంటూ ఉంటుంది. దేవుడు ఎవరిని హెచ్చరించకుండా శిక్షించినటువంటి వాడు కాదు. ఆయన హెచ్చరించ నిమిత్తమై తన యొక్క ప్రవక్తలను, ప్రార్థనాపరులను ఉపయోగించుకున్నట్లుగా మనము చూడవచ్చు. ఈ ప్రవక్తలైనటువంటి వారు, ప్రార్థనాపరులైనటువంటి వారు విశ్వాసులుగా పెద్దవారుగా ఉన్నటువంటి వారు మనకు ఏదైనా విషయమును తెలియజేస్తున్నప్పుడు, హెచ్చరిస్తున్నప్పుడు మనము వాటిని తీసుకునేటువంటి వారంగా ఉండగలుగుతున్నామా? చాలా మందికి ఆ హెచ్చరికలు నచ్చేటువంటివిగా ఉండవు. ఎందుకంటే వాటిలో ఎక్కువ మనకిష్టమైనటువంటి వాటికి వ్యతిరేకంగా చెప్పేటువంటి విషయములే ఉండూ ఉంటాయి. కాబట్టి మనం వాటిని అనేక సార్లు ఇష్టపడం. ఆ విధంగా మనం చేసేటువంటి వారంగా ఉంటున్నామా? లేకపోయినట్లయితే మనము హెచ్చరికను తీసుకొని దాని ప్రకారము ముందుకు సాగేటువంటి వారంగా ఉంటున్నామా? మనలను మనం పరీక్షించుకునవలసి ఉన్నది. భయమునుంది అని అర్థాన్నిచ్చేటువంటి హెబ్రీ పదానికి కంపించటము లేదా వణకటము అనేటువంటి అర్థం వస్తూ ఉంటుంది. ఈ పదాన్ని కొన్నిసార్లు అక్షరాల వణిగిపోవటాన్ని వర్ణించడానికి కూడా ఉపయోగించారు. ఈ పదాన్ని దైవ గ్రంథంలో మనుషులకు ఉపయోగించినప్పుడు దిగులు చెందటాన్ని లేదా జడుపుతో వణకటాన్ని తెలియజేస్తూ ఉపయోగించారు. కొన్ని చోట్ల కలహించుకొనడాన్ని తెలియజేస్తూ ఉపయోగించారు. కొన్ని చోట్ల కోపంతో ఊగిపోవటాన్ని తెలియజేస్తూ ఉపయోగించారు. ఈ పదము దేవుని కోపాన్ని రేపడాన్ని సైతం సూచిస్తున్నట్లుగా మనం యోబు గ్రంథం 12:6 చూడవచ్చు. పౌలు ఇదే మాటను Ephesians 4:26 ఉపయోగించినట్లుగా మనం చూడవచ్చు. ఈ కీర్తన సందర్భాన్ని బట్టి భయంతో వణకటము అనేటువంటి అర్థం తీసుకున్నట్లయితే కోపపడటము అనేటువంటి అర్థం కూడా ఇక్కడ తీసుకోవటం అనేటువంటిది సమంజసంగానే మనకు కనబడుతూ ఉన్నది. దేవుని ప్రజలపైన దాడులు చేయకుండా నియంత్రించుకొనమని కోపోద్రికులైనటువంటి శత్రువులకు దావీదు పలుకుతున్న హితవు ఇది అని మనం భావించాలి. భయభక్తులు విడిచినటువంటి వారు పాపం చేసేటువంటి వారుగా ఎప్పుడూ ఉంటూ ఉంటారు. ఎందుకంటే వారిలో భయం అనేటువంటిది గాని భక్తి అనేటువంటిది గాని ఉండనే ఉండదు. ఇక 5వ వచనంలో నీతియుక్తమైన బలులు అర్పించచ్చు యెహోవాను నమ్ముకొనుడి అని వ్రాయబడి ఉన్నది. చాలా మంది పాపం చేసి కూడా భయపడేటువంటి వారుగా ఉండరు. ఎందుకంటే వారికి పాపం చేయటం అనేటువంటిది వారి యొక్క జీవితంలో ఒక భాగం అని అనుకుంటూ ఉంటారు. దేవుని సంగతులు వచ్చేసరికి దేవుని పద్ధతులు, మిగిలినటువంటి జీవితంలో లోక పద్ధతులు వాడేటువంటి వారు అనేక మంది ఉన్నారు. నామకార్థ క్రైస్తవులైనప్పటికీ, అంజజనులైనప్పటికీ ప్రతి ఒక్కరూ చేసేటువంటి పని, ఉపయోగించేటువంటి పద్ధతులు ఇదే విధంగా ఉంటూ ఉంటాయి. ఇలాంటి వారు నీతియుక్తమైనటువంటి బలులను అర్పించలేరు. అన్యాయంగా ధనం సంపాదించి ఏదో ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళి కొంత మొత్తాన్ని హుండీలు అక్కడ ఉన్నటువంటి హుండీల్లో వేసేసినట్లయితే వారు చేసినటువంటి పాపం అంతా కూడా పరిహారం అయిపోతుందని భావించేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటూ ఉంటారు. అనేక సార్లు మనం ఇలాంటి విషయాల్ని పేపర్లో చదువుతూ ఉంటాము. ఒక అజ్ఞాత భక్తుడు 50 కోట్ల రూపాయలను శ్రీవారి హుండీలో వేశాడు అని ఇలాంటి వార్తలు మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి వారంతా కూడాను వారి యొక్క వ్యక్తిగత జీవితంలో చూచినట్లయితే భయము గాని భక్తి గాని ఉండేటువంటిది ఉండదు. గాని వారు సంపాదించినటువంటి అన్యాయపు సొమ్ములో ఏదో కొంత తీసుకుని వెళ్ళి దేవుడు అనబడేటువంటి వారి యొక్క హుండీల్లో గనక వేసేసినట్లయితే ఆ దేవుడే మిగిలిన దానంతా కూడా చూసుకొని వీళ్ళకి మోక్షాన్ని ఇచ్చేస్తాడని చాలా మంది యొక్క అపోహ. దేవుని యొక్క సన్నిధిలోనికి, నిజ దేవుడైనటువంటి ఇశ్రాయేలు దేవుడైనటువంటి ఆయన యొక్క సన్నిధిలోనికి నీ వచ్చినప్పుడు ఇలాంటివి ఆయన టాలరేట్ చేసేటువంటి వాడు కాదు. మొదటిని యొక్క హృదయంలో ఆయన తనకు స్థానమును ఆశించేటువంటి వాడు, నీతికి నిజాయితీకి స్థానమును కోరేటువంటి వాడై ఆయన ఉన్నాడు. శత్రువును నీవు ప్రేమించాలని ఆయన ఆశించేటువంటి వాడై ఉన్నాడు. ఆయన చెప్పినటువంటి నియమ నిబంధనల చొప్పున నీవు నడుచుకునవలనని ఆయన ఆశించేటువంటి వాడై ఉన్నాడు. అంతేకాని నీ ఇష్టానుసారంగా బ్రతికేసి నువ్వేదో తీసుకొచ్చి ఏదో చిల్లర కాడేలు అక్కడ వేసేసినట్లయితే దేవుడు మొత్తం అంతా ఆయనే పని అంతా చూసేసి చివరికి నీకు కావలసినటువంటి రసీది ఇచ్చి పంపించేటందుకు ఆయన మనుషుడు కాదు. నీవు దేవునికి అర్పించేటువంటి బలులు, నీవు దేవుని యొక్క సన్నిధిలో ఇచ్చేటువంటి యొక్క కానుకలు సరి అయినటువంటివేనా? లేకపోయినట్లయితే పాపపు సొమ్మును నీవు ఇచ్చేటువంటి వాడుగా ఉంటున్నావా? దావీదు ఇక్కడున్న ప్రజలను వారు తమ తప్పు మార్గాలు విడిచిపెట్టి యెహోవాను నమ్ముకొని దేవునికి ఆయన కోరేటువంటి నీతియుక్తమైనటువంటి బలులు అర్పించమని దావీదు చెప్తూ ఉన్నాడు. 6వ వచనంలో మాకు మేలు చూపు వాడవడని పలుకువారు అనేకులు, యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయము అని దావీదు చెప్తున్నాడు. ఇక్కడ దావీదు మరల దేవునితో మాట్లాడటం ప్రారంభించి ఏమంటున్నాడంటే, కొందరు మనుషులను గురించి చెప్తూ ఉన్నాడు. మాకు మేలు చూపు వాడెవడని పలుకువారు అనేకులు అని చెప్తూ ఉన్నాడు. ఈ మాటలు నెమ్మదలేని వారు, నిరాశావాదులు తమ అవస్థను బట్టి పలికేటువంటి మాటలుగా కనపడుతూ ఉన్నాయి. దేవుని ప్రజల సమాజంలో సహితము ఆయన అందు పూర్తి నమ్మిక లేనటువంటి వారు, కొంతమంది నోటి మీద నియంత్రణ లేనటువంటి వారు ఇలాంటి మాటలనే అనేక సార్లు పలకటం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. మాకు మేలు చేసేవాడెవడండి అని పలికేటువంటి విశ్వాసులు అనేక మంది ఉంటూ ఉంటారు. దేవుని యొక్క మేలులను అనేకమైనవి వారు పొందినటువంటి వారుగా ఉంటుంటారు. గాని ఆయన చేసిన మేలులన్నీ ఒక పక్క పెట్టేసి మాకు మేలు చేసేటువంటిది ఎవరండి? మాకు మేలు చేసేటువంటి వారు ఎవరు లేరండి అని ఈ విధమైనటువంటి మాటలు పలికేటువంటి వారు, వ్యర్థమైనటువంటి మాటలు పలికేటువంటి వారు, ఇతరులకు మేలుకరమైనటువంటి సంభాషణ గాక వారిని క్రిందుకు లాగివేసేటువంటి సంభాషణ మాత్రమే వారు పలికేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. ఇక దావీదు దేవుడు తన సన్నిధి కాంతిని సమాజం అంతటి మీద ప్రకాశింపచేయాలని ప్రార్థిస్తూ ఉన్నాడు. తన ప్రార్థన కేవలము తనను దేవుడు ఆశీర్వదించాలనేటువంటిది కాదు, గాని సమాజం అంతటిని దేవుడు జ్ఞాపకం చేసుకునవలనని, వారు చేసేటువంటి తప్పిదములను మన్నించాలని చెప్పి, ఆ తప్పిదముల నుండి వారిని బయటకు తీసి వారు తమ తప్పిదములను తెలుసుకొని పశ్చాత్తాపపడి ఒప్పుకొని సరి అయ్యేటువంటి విధంగా దేవుడు వారిని తీర్చిదిద్దాలని, ఆయన యొక్క కృపచేత ఆయన ఎన్నుకున్నటువంటి ఆ యొక్క ప్రజలను దేవుడు కరుణించాలని తన ప్రార్థన అయి ఉన్నది. ఇక 7వ వచనమును మనం చూచినట్లయితే, వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి అని ఉన్నది. ఇక్కడ దావీదు మరలా దేవునితో మాట్లాడుతూ ఇలా అంటున్నాడు, వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైనటువంటి సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. దావీదు దేవుడు తనకిచ్చినటువంటి సంతోషాన్ని ఇతరులు వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషముతో పోల్చి మాట్లాడుతూ, అవి దేవుడిచ్చిన సంతోషముతో ఏమాత్రము ఎన్న తగినవి కావు అని తెలియజేస్తూ ఉన్నాడు. ఈ లోక సంబంధులైనటువంటి వారు తమకున్నటువంటి వస్తువాహనములలోనూ, తమకున్నటువంటి పలుకుబడిలోనూ, తమకున్నటువంటి ఇతర విషయములలోనూ ఉప్పొంగేటువంటి వారు గాను, గర్వించేటువంటి వారు గాను, ఆనందించేటువంటి వారు గాను ఉంటూ ఉంటారు. అయితే దేవుని కృపను ఆశించేటువంటి వారు ఆయన యొక్క సన్నిధిలోకి వెళ్ళి నిలిచి ఉండటాన్ని, ఆయన యొక్క సన్నిధిలో గడపటాన్ని, ఆయన యొక్క సన్నిధిలో ప్రార్థించటాన్ని, ఇతరులకు సహాయకరంగా ఉండగలిగిన తమ యొక్క జీవితాన్ని, తమ జీవితాన్ని దేవుని యొక్క వెలుగులో సరైనటువంటి విధంగా కట్టుకొనగలిగినటువంటి స్థితిని ఆనందించేటువంటి వారై ఉంటూ ఉంటారు. మన బ్రతుకును చూచినట్లయితే ప్రజలు ఏమని చెప్పుకుంటున్నారు? మనము దేవుని పక్షముగాను ఉన్నవారమని చెప్పుకుంటున్నారా, లేకపోయినట్లయితే కేవలము లోక సంబంధమైనటువంటి వ్యక్తులమే అని చెప్పుకునేటువంటి వారుగా ఉంటున్నారా? మనము జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉన్నది. కొంతమంది దేవుడు ఇచ్చినటువంటి దాంతో తృప్తి పడేటువంటి వారుగా ఉంటారు. దేవుడు వారికి ఏమి అనుగ్రహించినా ఇంకా లోకాన్ని ఆశిస్తూ బుద్ధిహీనంగా ముందుకు పరుగులెత్తేటువంటి వారే ఉంటూ ఉంటారు. దేవుడిచ్చేటువంటి సమాధానము ఇహ సంబంధమైన ఈవులకు సంబంధించినటువంటిది కాదు. అవి ఈ లోక సంబంధులకు గ్రహింపు కానటువంటివి, అవి మారిపోనటువంటివి, అవి పాడైపోనటువంటివి, అవి కృపలకు, దేవుని కృపలకు సంబంధించినటువంటివి ఉంటూ ఉంటాయి. ఇవి ఎవరు గ్రహించగలరంటే ప్రభుతో సరైనటువంటి సంబంధం కలిగినటువంటి వారు మాత్రమే గ్రహించగలరు, గాని మిగిలినటువంటి వారికి అవి అర్థమయ్యేటువంటి, గ్రాహ్యమయ్యేటువంటి విషయములు కాదు. ఇక చివరిగా 8వ వచనములో ఏమని చెప్తున్నాడంటే, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవదును, నేను ఒంటరిగా నుండినను, నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయదు అని దావీదు సెలవిస్తూ ఉన్నాడు. భక్తిహీనులను దేవుని వైపు తిప్పేందుకు దావీదు ఇక్కడ సాక్ష్యం చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. సాక్ష్యం చెప్పటం అనేటువంటిది విశ్వాస యొక్క జీవితంలో ఒక ప్రధానమైనటువంటి అంశము. నీవు నీ యొక్క సాక్ష్యమును తెలియజేస్తూనే నీ యొక్క ప్రార్థన జీవితంలో జాగ్రత్త పడేటువంటి వాడుగా ఉండాలి. కొందరు కనపడిన ప్రతి వారి దగ్గర సాక్ష్యం చెప్తూ ఉంటారు, కానీ వారి జీవితం చూసినట్లయితే ఆ చెప్పినటువంటి సాక్ష్యమునకు తగినటువంటి బ్రతుకు వారి దగ్గర ఉండదు. ఈ విధంగా కొందరుంటే, కొంతమంది ప్రార్థించేటువంటి వారుగా ఉంటారు, కానీ సాక్ష్యం చెప్పకుండా ఉండేటువంటి వారు కొందరు ఉంటూ ఉంటారు. వారికి కొంత భయము బిడియము ఉండి ఉండవచ్చును. అయితే దేవుని వాక్యము మనకేమని సెలవిస్తూ ఉన్నదంటే, మనము సాక్షులముగా ఉండాలని సెలవిస్తూ ఉన్నది. మనము సాక్ష్యము చెప్పినప్పుడు ఆ సాక్ష్యము చెప్పు నిమిత్తమై, ఆ సాక్ష్యము ప్రకారము బ్రతుకు నిమిత్తమై నీవు దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు దేవుడు నిన్ను వెలిగిస్తూ ఉంటాడు. అంటే సాక్ష్యము చెప్పు నిమిత్తమై దేవుడు నిన్ను వెలిగించేటువంటి వాడై ఉంటూ ఉంటాడు. అయితే నీవు సాక్ష్యము చెప్తూ దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళనటువంటి వాడు అయినట్లయితే నువ్వు ఆరిపోయేటువంటి వాడు గాను, నీ సాక్ష్యమును పాడు చేసుకుని దేవుని యొక్క నామమును దూషణపాలు చేసేటువంటి వాడు గాను మిగిలిపోగలవు. కాబట్టి ఈ రెండు అంశములను, సాక్ష్యము చెప్పుటను, ప్రార్థనలో గడుపుతూ మన యొక్క బ్రతుకులను, వ్యక్తిగతమైనటువంటి బ్రతుకులను సరిచూసుకొనుటను ఎప్పుడూ బ్యాలెన్స్ అయ్యేటువంటి విధంగా మనం చూసుకొనవలసి ఉన్నది. కలకాలము నిలిచి ఉండేటువంటి నిజమైనటువంటి ఆనందము సంపదల వల్లను కలిమి వల్లను వచ్చేటువంటిది కాదు, అది హృదయంలో దేవుడు జరిగించేటువంటి పని వలననే వస్తూ ఉంటుంది. చుట్టూ గొప్ప కష్టాలు ఉన్నప్పటికీ మనసులో శాంతి సంతోషాలను ఆనందించినటువంటి విశ్వాసులు ఎంతో మంది ఉన్నారు. కొత్త నిబంధనలో మనం చూచినట్లయితే కొట్టబడి చెరసాలలో వేయబడినటువంటి దేవుని బిడ్డలైనటువంటి వారు రాత్రి సమయములో ఆ దెబ్బలతో పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఉన్నట్లుగా మనం చదువుతూ ఉంటాము. అంటే చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు బహు కఠినముగా ఉన్నవి, వారి ఒంటి మీద దెబ్బలున్నవి, రక్తం కారుతూనే ఉన్నది. అయినప్పటికీ వారు ఆ యొక్క పరిస్థితిలో కూడాను దేవుని స్తుతించేటువంటి విధంగా ఏ విధంగా ఉండగలుగుతున్నారు, దీనిలోనే ఉంది దేవుని యొక్క కృప అనేటువంటిది, దేవుని యొక్క కరుణ అనేటువంటిది, దేవుడిచ్చేటువంటి నెమ్మది అనేటువంటిది. ఈ నెమ్మదిని నీవును నేనును పొందినటువంటి వారంగా ఉన్నామా ఈ దినమందు? కీర్తనకారుని సొంత అనుభవము 6వ వచనంలోని నిరాశావాది వైఖరికి పూర్తి భిన్నంగా ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. కీర్తనకారునికి యెహోవాతో ఉన్న అన్యోన్యతను బట్టి అతనిలో అధికమైనటువంటి సంతోషం, భద్రతా భావం అనేటువంటివి ఉన్నట్లుగా మనము దావీదులో చూడగలుగుతున్నాము. 3వ అధ్యాయంలో చెప్పబడినటువంటి పండుకొని నిద్రపోయి అనేటువంటి వర్ణన ఇక్కడ కూడా కనపడుతూ ఉన్నది. పండుకొని నిద్రపోవుదును అని ఇక్కడ చెప్పబడుతున్నది. నిద్ర లేని ధనికులు, బలం కలవారు ఈ లోకంలో అనేక మంది ఉన్నారు. అయితే ఒంటరితనం అనేటువంటిది చుట్టూ ఉన్న పరిస్థితులను మించినటువంటి ధైర్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. కాబట్టి మనము దేవుని బిడ్డలమైనట్లయితే వీటిని గురించి భయపడేటువంటి వారంగాను, వీటిని గురించి వేసారిపోయి వెనుకకు జారిపోయేటువంటి వారంగాను మనం ఉండం. కానీ ఆయన మీద ఆనుకునేటువంటి వారంగాను, ఆయన యొక్క కృప నిమిత్తము వేసి ఉండేటువంటి వారంగాను ఉండగలుగుతాము. ఆ విధంగా ఉండాలని దేవుడు మన యొక్క జీవితంలో ఆశపడేటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. మనము ప్రారంభంలో చూచినట్లుగా ఏదో ఒక గొప్ప విపత్తు సంభవించినప్పుడు ఆ విపత్తు కారణంగా ప్రజలు యెహోవా దేవుణ్ణి విడిచి సహాయం కోసము గుడ్డివారైనటువంటి కనాను దేవతల వైపు తిరుగుతున్నటువంటి సమయంలో దాని నుండి విమోచన కోసం దావీదు చేసినటువంటి ప్రార్థనని ఇది మనం చూచాము. విపత్తు సంభవించినప్పుడు సహాయం నిమిత్తము దేనినైనా ఎవరినైనా ఆశ్రయించేందుకు అభ్యర్థించేందుకు మనము సిద్ధపడి ఉంటాము. దేవుని సహితము విడిచి ఆయన యొద్ద నుండి అనేకమైనటువంటి మేలులను గతములు మనం పొందినప్పటికీ మన కళ్ళ ముందు రెడీమేడ్గా కనపడుతున్నటువంటి ఏ విధమైనటువంటి నమూనానైనాను, ఏ విధమైనటువంటి పూటి అయినటువంటి దేవుడైనప్పటికీ, విగ్రహం అయినప్పటికీ, మరి ఒకటైనప్పటికీ, దేవునికి వ్యతిరేకమైన కార్యమైనప్పటికీ దానిని చేయటానికి మనం సిద్ధపడేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. ఆనాటి ఇస్రాయేలు ప్రజలు ఏ విధంగానైతే బుద్ధిహీనంగా ఈ విధంగా జీవం గల దేవుని యొద్ద నుండి దూరమైపోతూ వారి ఇష్టానుసారంగా ప్రవర్తించటానికి అనేక మార్లు గుడ్డివి మాట్లాడలేనటువంటి ఆ మూగ విగ్రహములను పూజించటానికి బయలుదేరారు. అదేవిధంగా మనము అనేక మార్లు మనకున్నటువంటి పరిధులలో మన యొక్క విశ్వాస జీవితంలో అలాంటి వాటిని, ఎన్నో వాటిని మనం ఆశ్రయించగలిగినటువంటి వారంగా ఉండగలము. ఆ విధంగా మనం ఉంటున్నామా? ఎన్నిసార్లు ఉంటున్నాము? ఉంటున్నట్లు మనం గ్రహించగలుగుతున్నామా? లేకపోతే అక్కడే ఉండేటువంటి వారంగా ఉంటున్నామా? మనల్ని మనము పరీక్షించుకునవలసి ఉన్నది. ఇక రెండవది, ఎంత కష్టంలో ఉన్నప్పటికైనాను వ్యక్తిగతమైనటువంటి నమ్మకంతో దేవుని మీద నీవు ఆనుకునేటువంటి వాడవైనట్లయితే, నిరీక్షించేటువంటి వాడవైనట్లయితే, నీవు వేచి ఉండేటువంటి వాడవైనట్లయితే, ప్రార్థించేటువంటి వ్యక్తి అయినట్లయితే ఆయన తన కాలమందు తన కృపచేత తన చిత్తానుసారంగా నీకు సహాయం చేసేటువంటి దేవుడై ఉంటూ ఉంటాడు. దావీదుకి ఈ విధమైనటువంటి విశ్వాసము తనలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. నీకును నాకును అలాంటి విశ్వాసం అనేటువంటిది ఉన్నదా? ఇక 3వ అంశంగా, భక్తిహీనులను దేవుని వైపుకు తిప్పేందుకు దావీదు ఈ కీర్తనలో వాడినటువంటి పద్ధతులను మనం చూసినట్లయితే వారి పొరపాట్లను వారికి ఎత్తి చూపించటం అనేటువంటిది, తన ప్రార్థనలకు గతములో దేవుడు తనకిచ్చినటువంటి ఆ యొక్క జవాబులను గురించి ప్రస్తావించటం అనేటువంటిది, హెచ్చరించటం అనేటువంటిది, అంటే ప్రజలను హెచ్చరించటం అనేటువంటిది, వారికి దేవుని యొక్క గొప్ప కార్యములను గురించి సాక్ష్యం చెప్పటం అనేటువంటిది, ఇవన్నీ కూడా దావీదు మహారాజు చేయగలిగినటువంటి వాడే ఉన్నాడు. వీటిలో ఎన్ని వాటిని మనం చేయగలిగినటువంటి వారమై ఉంటున్నాము? ఇతరులను వారి యొక్క పొరపాట్లు వారికి ఎత్తి చూపించాలంటే నీవు పొరపాట్లు లేనివాడుగా ఉండాలి. నీ పొరపాట్లను నీవు సరిచేసుకునేటువంటి వాడవై ఉండాలి. ఇతరులు నీలో పొరపాట్లు చూపించినట్లయితే వాటిని సమర్థించుకునేటువంటి వాడుగా కాకుండా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేటువంటి వాడుగా ఉండాలి. మరి ఈ లక్షణాలన్నీ మనలో కనపడుతున్నాయా? జవాబు వచ్చినటువంటి ప్రార్థనలు మన యొక్క బ్రతుకులో ఇప్పటి వరకు ఎన్ని ఉన్నాయి? ఎన్నిటి నిమిత్తం మనం ప్రార్థించాము? ఎన్నిటి విషయములలో మనకు దేవుని నుండి జవాబు వచ్చినటువంటి ప్రార్థనలు ఉన్నాయి? జవాబులు వచ్చినాయి? ఈ విషయాన్ని మనం పరిశీలించుకునవలసి ఉన్నది. అదేవిధంగా ఇతరులను హెచ్చరించే ముందు నీవును మనిషివని, నీవు కూడా పొరపాట్లు చేయగలవని, నీ యొక్క బలహీనతలను నీవు గుర్తించేటువంటి వాడవై ఉంటున్నావా? నేను బాగా చదువుకున్న వాడినండి, నేను హై పొజిషన్లో ఉన్నటువంటి వాడిని, లేకపోతే నేను పెద్ద బోధకుడునండి, లేకపోతే మా యొక్క కుటుంబం అంతా కూడాను బాగా నీతిమంతుల కుటుంబం నుండి వచ్చిందండి, కాబట్టి ఉగ్గుపాల నుండి మా యొక్క పిల్లల్ని మేము చాలా జాగ్రత్తగా వాక్యంలోని పెంచాం, కాబట్టి ఈ తప్పిదములను మా పిల్లలు చేయరండి అనేటువంటి బుద్ధిహీనులు ఎవరైనా ఉన్నట్లయితే వారికి దేవుడు జ్ఞానమును బోధించేటువంటి సమయము రానై ఉన్నదేమో నాకు తెలియదు. ఎందుకంటే ఎవరైనాను ఎప్పుడైనాను తప్పు చేయగలరు. ఇతరులను హెచ్చరించే ముందు నిన్ను నీవు హెచ్చరించుకునేటువంటి వాడవే ఉండాలి. ఆ విధంగా చేసేటువంటి వాడుగాని ఉంటున్నావా? చివరిగా దేవునికి సాక్షివై నీవు బ్రతికేటువంటి వాడుగాను, ఆయన చేసిన గొప్ప కార్యములను గురించి నీవు సాక్ష్యం చెప్పేటువంటి వాడుగాను నీ యొక్క బ్రతుకులో ఉండగలుగుతున్నావా? మనలను మనము పరీక్షించుకునవలసి ఉన్నది. ఆ విధంగా పరీక్షించుకున్నట్లుగా ప్రభువు మనకు సహాయం చేయనుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమయమైన తండ్రి, ఈ ఉదయకాలము మీరు ఇచ్చినటువంటి వాక్యము మాలో ఫలించినట్లుగా మాకు సహాయం చేయండి. ఈ వాక్యమును కేవలం వినేటువంటి వారంగా కాక దీనిని గ్రహించుకునేటువంటి వారంగాను, దీనిలో ఇమిడి ఉన్నటువంటి లోతైనటువంటి భావములను మేము గ్రహించి అవి మా యొక్క జీవితములకు అలవరచుకుని వాటి ప్రకారం మేము నడుచుకునేటువంటి వారిని గాను మమ్మల్ని ఎల్లప్పుడూ చేయండి. ప్రవ్వా, మేము బుద్ధిహీనులం కాకుండానట్లుగా మీరు మాకు తెలియజేసేటువంటి ప్రతి వార్తను మేము చెవిని పెట్టేటువంటి వారంగా ఉండగలుగునట్లుగా మమ్మలను తీర్చిదిద్దండి. క్రీస్తునామం మందు వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్.